గురించి మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం అని తెలియదు కనుక. ఎవరు తప్పు ఏం కాదు అది తెలిస్తేగా. ప్రాబ్లమ్స్ అడుగుతారు ఒకసారి మా స్టూడెంట్స్, మాకు రావు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేము. చాలా స్పష్టంగా చెప్తాం మేము, బాబు ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేసుకుని చూసుకుని చెప్తాం మేము. మోమాటం ఏం లేదు, వాళ్ళకి తెలుసు మాకు తెలుసు అందరికీ తెలుసు. ఏ లెక్చరర్ కూడా ఎనీ ప్రాబ్లం నేను సాల్వ్ చేసేస్తాను మీరు అడగండి అని బల్లగుద్ది ఎవడు చెప్పలేడు. వాడు సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉంటే ఏం చేస్తాడు వాడు? సాల్వ్ చేయలేని ప్రాబ్లం అడిగాడు స్టూడెంట్, ఏం చేయాలి వాడు? ఖచ్చితంగా వాడు తెలుసున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. అది అదే నా అన్రిటన్ లా. అది అసలు అడిగితే చాలా ఆనందిస్తారు కూడా అడిగాడని. ఇక్కడ మాస్టర్ని అడగండి. ఇక్కడ అంటే మీరు కన్ఫ్యూజ్ కాకండి, నేను ఈ సెంటర్ గురించి అసలు నేను ఎప్పుడూ వర్రీ కాలేదు. నేను ఐఆమ్ వరీడ్ అబౌట్ ఆల్ స్పిరిచువల్ సెంటర్స్. గురు పరంపరని పెట్టేది ఎందుకు అంటే ఆ గురువులొక్క ఎంత అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని వాళ్ళు, ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, ఎంత అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని వాళ్ళు ప్రసాదించారు. యజ్ఞము అంటే అర్థమవుతుంది కదా, ఈ యజ్ఞం గురించి కాదు, ఇది కర్మకాండ మాత్రమే. కానీ కర్మకాండ వెనకాతల చాలా సైన్స్ ఉంటుంది. ఈ స్విచ్ నొక్కితే ఫ్యాన్ తిరుగుతుంది, కర్మకాండ. కానీ కర్మకాండ వెనకాతల సైన్స్ ఉందిగా. మరి ఈ కర్మకాండ వెనకాతలు ఉన్నటువంటి సైన్స్ ఏంటి? ఈ రిచువల్ వెనకాతలు ఉన్నటువంటి సైన్స్ ఏంటి? దాని గురించి నేను మాట్లాడుతున్నాను. నేను అది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇలా నిద్రపోతూ ఉండదు ఇక్కడ. ఇంచేతంటే ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయినా పెట్టండి, అన్ని సీట్స్ నిండిపోతున్నాయి. ఏ స్కూలు ఖాళీగా ఉండటం లేదు కదా. కామర్స్ కాలేజీ కావచ్చు, సైన్స్ కాలేజీ కావచ్చు, మెడికల్ కాలేజీ కావచ్చు, డెంటల్ కాలేజీ కావచ్చు, అగ్రికల్చరల్ కాలేజీ కావచ్చు, సీట్స్ నిండిపోతున్నాయి కదా. మరి ఇక్కడ అసలు ఎవడు రావటం లేదే. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, నేను ఇక్కడ అనేటటువంటి మాట నా గురించి మీ గురించి నేను మాట్లాడటం లేదు. మీరు అవగాహన చేసుకోండి యజ్ఞం అంటే ఏంటో. మీరు అలా ప్రవర్తిస్తే మీరు ఎక్కడుంటే అది ఒక ఆర్గనైజేషన్ అయిపోతుంది. తెలిసిన వ్యక్తి ఎక్కడుంటే అక్కడ ఆటోమేటిక్గా ఆర్గనైజేషన్ ఉంటుంది. హీ కాంట్ ఎస్కేప్ ఇట్. వాడు దురదృష్టమో అదృష్టమో, వాడి ప్రారంభమో అది సంచిత కర్మో ఆగామి కర్మో వాడిది మనకి తెలియదు. కానీ ఒక వ్యక్తికి ఏ విషయంలో ఏమి తెలిసినా కూడా ఆఖరికి మిరపకాయ బజ్జీలు వాడు బాగా వేయటం వస్తే యజ్ఞపురుషుడేవాడు. అక్కడ ఏంటి ఆ హోటల్ పేరు ఇప్పుడు చెప్తూ ఉంటారు విజయవాడలో, బాబాయ్ హోటల్. తెలియనివాడు ఎవడు లేడు కదా. యజ్ఞ తెలిసి చేయటం, అది ముందు ఫస్ట్ స్టెప్. ఈ అశ్వమేధ యజ్ఞ పరంపరలో మీకు తెలియాల్సింది ఏంటి అంటే అసలు జీవించటమే తెలిసి జీవించండి. మీకు ఏం తెలిసి జీవిస్తున్నారు? శ్వాస ఎలా వస్తుందో మీకు తెలియదు, కళ్ళు రెప్పలు ఎందుకు కొట్టుకుంటున్నాయో తెలియదు, జుట్టు ఎందుకు పెరుగుతుందో మీకు తెలియదు, చెవులు ఎలా వింటున్నాయో మీకు తెలియదు, ఆహారం ఎలా డైజెస్ట్ అవుతుందో మీకు తెలియదు, ఎముకల యొక్క స్థాపత్య వేదము మనకు తెలియదు, ఏ ఆహారం వల్ల ఏ రోగాలు వస్తున్నాయో మనకి తెలియదు, ఏమీ తెలియదు. నో యజ్ఞ. కానీ దాన్ని మీరు ఉపయోగించుకుంటున్నాం అనే భ్రమలో ఉన్నారు. ఈ శరీరాన్ని మీరు ఉపయోగించుకోగలిగే దమ్ముందా మీకు? ఏమీ తెలియదు. ఇక ఈ ఫ్యాన్ ఇలా పెట్టేశాడు అనుకోండి, మీకు తెలియదు అసలు అదేంటో. అది ఎలక్ట్రికల్ ఫ్యాన్ అని కూడా మీకు తెలియదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఫ్యాన్ ఉంటుంది అక్కడ. కానీ ఏమవుతుంది, ఎవడో ఒకడు కనిపెడతాడు దీన్ని కర్రత గట్టిగా తిప్పామనుకో, ఏదో కొంచెం అలాగా గాలేస్తుందని, అప్పుడు వాడు ఏం చేస్తాడు, కర్ర పెట్టి తిప్పటం నేర్చుకుంటాడు. ఇంత చేస్తే అది ఎలక్ట్రిక్ కరెంట్ ఉంటే ఆవిడ తిప్పక్కర్లేదాన్ని. కానీ వాడేం చేస్తాడు, చేతు తిప్పుతాడు, ఆసనాలు వేయటం మొదలు పెడతాడు. అంటే ఏం చేశాడనమాట, లోపల ఉన్నటువంటి చేతనత్వాన్ని ఉపయోగించుకోకుండా వాడు దేన్ని ఉపయోగించుకున్నాడు, చేతులు కాళ్ళని ఉపయోగించుకుంటాడు. కాదు ఇంకా ఒకటి ఉంది అయ్యా సూక్ష్మమైనది, బ్రీదింగ్. అప్పుడు ఈ ఆసనాలను వేయక్కర్లేదు ఇలాగలాగా. అప్పుడేం నేర్చుకుంటాడు వాడు, ప్రాణాయామం నేర్చుకుంటాడు. దాని తర్వాత ఏం నేర్చుకుంటాడు వాడు ప్రాణాయామం తర్వాత? ప్రత్యాహారము. అసలు ఈ గందరగోళం అంతా నువ్వు బయట నుంచి ఇస్తున్నటువంటి ఆహారం ఉందనుకుంటున్నావు నువ్వు. ఆహారానికి ప్రతిగా ఇంకొక ఆహారం ఇవ్వచ్చు ప్రత్యాహారము అంటే. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్, కంటికి బాహ్య దృష్టి ఉంది, అంతర్దృష్టి తీసుకో. చెవులకి బాహ్యమైనటువంటి వినికిడి ఉంది, అంతర్వినికిడి నేర్చుకో, అంతఃశ్రవణము. రుచి ఉంది నీకు, బాహ్యమైనటువంటి రుచి ఎందుకు, అంతర్రుచి ఒకటి ఉన్నది, దాన్ని పట్టుకో. స్పర్శ ఉంది, బాహ్యమైనటువంటి స్పర్శ ఎందుకు, లోపల ఉంది ఒక స్పర్శ, దాన్ని పట్టుకోండి. దీన్నే మనం ఏమంటాం, దివ్య దృష్టి, దివ్య శ్రవణము, దివ్యమైనటువంటి రుచి, దివ్య గంధానులేపనం. 11వ అధ్యాయంలో శ్లోకం చదువుకోమని చెప్పాను నేను. ఏంటది? కండతా పట్టండి. 11వ అధ్యాయంలో గుర్తుండదు, కాలోస్మి లోక క్షయకుల్ ప్రవృద్ధం, దాన్ని కండతా పట్టండి. కనీసం రోజుకి నేను చెప్పిన 3-4 శ్లోకాలైనా మీకు కండతా ఉంటే మీ జీవితాలు మారిపోతాయి. అది దివ్యము అంటే ఏంటన్నమాట, అంతర్దృష్టి. దాన్నే అంతర్యాగము. యజ్ఞము అంటే ఏంటో అర్థమైంది కదా. ఈ యజ్ఞానికి దేనిగా మార్చుకోమంటున్నాను నేను, అంతర్యాగముగా మార్చుకుంటే ప్రకృతి సైంటిస్ట్కి బాహ్యంగా చెప్తోంది, ఎలక్ట్రిసిటీ ఉంది, వాటర్ ఉంది, మెటీరియల్స్ ఉన్నాయి, ఇవి మెడిసినల్ హెర్బ్స్, ఇవంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు, బయట నుంచి వస్తున్నటువంటి నాలెడ్జ్. ఇది కాకుండా ఇంట్యూషన్, లోపల నుంచి మీకు ప్రేరణ వస్తుంది, ధియో యోన ప్రచోదయాత్. ఆ ప్రేరణ కనుక మీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీ యొక్క ప్రత్యాహారము ధ్యానముగా మారుతుంది. అంతవరకు ధ్యానమే ఉండదు, నటన ఉంటుంది. కానీ ఆ నటన కూడా లేకపోతే అసలు చచ్చిన ధ్యానం రాదు. అంచేత నటన అన్నారు మాస్టర్ అంచేత ధ్యానం మానేస్తాను, అసలు మొదటిగా మోసం వస్తుంది. అది జరుగుతూ ఉంటూ ఉంటే ఇప్పుడు ఈ గాయత్రి సంక్షిప్త హవన విధి అనేది అటువంటి దాన్ని కొన్ని కోట్ల మంది చేత కొన్ని కోట్ల సార్లు దయానంద సరస్వతి శ్రీరామ శర్మ ఆచార్య చేయించారు. కనుక అశ్వమేధ యజ్ఞం అనేటటువంటి ప్రణాళిక ఒకటి, అసలు ఆ యజ్ఞమే చేయకపోతే. అంచేత ఇది నేర్చుకోండి. ఏం చెప్తున్నాను నేను, ఆ చెప్పినవి ఏ రోజు ఏం చెప్పాను, ఆ చెప్పిన ఇన్స్టంటేనియస్గా ఆచరణలోకి వచ్చేయాలి. అది మళ్ళీ ఆచరణలోకి వచ్చాక మీరు అది చేయలేదు. కానీ పెద్ద గొడవ ఏంటి, నేనే నా కాళ్ళకి బంధం వేసుకున్నాను. ఇంకా నేను మీరు అది ఎందుకు చేశారు అని నేను అడగను అని. ఇంచేత అది అడగటం వల్ల ఏమవుతుందంటే ఇద్దరికి బాధేస్తుందేమో అని అనుమానం వచ్చింది, మీకే ఎక్కువ బాధ ఏమో అని నాకు డౌటు. అంచేత కనీసం ఈ చెప్పిన తర్వాత, కానీ ఖచ్చితంగా చాలా ఎక్కువ చెప్తాను, ఇంచేత ఈ 60 రోజులలోనే నేను చాలా చాలా మార్చేసి నెక్స్ట్ స్టెప్ తీసేసుకుందాం అనుకుంటున్నాను నేను. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటో మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఆ నెక్స్ట్ స్టెప్కి మీరు ఎంత సహకరించగలరు అనేది నా కోరిక. అంచేత ఏది నేను చెప్పాను అది డబ్బుతో మీరు ముడివేయకుండా, ఎలాగ మీరు ఆ డబ్బు తీసుకొస్తారని కూడా నాకు తెలియదు, కానీ డూ దెమ్. కానీ చేశారా, ఏమో ఏమవుతుందో, అవ్వలేదు. షేర్ మార్కెట్ కంటే ఘోరమైంది ఏం కాదుగా ఇది. షేర్ మార్కెట్లో 800,000 మీరు తగలెట్టడం లేదు. ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలు నాకు తెలుసు. ఆత్మహత్య నుంచి కాపాడని కుటుంబాలు నేను చాలా ఉన్నాయి. ఆ మాత్రం చేయదా ఇది? గురువుల యొక్క ప్రణాళికలో మీరు ఆ మాత్రం మదుపు పెట్టలేరా? కానీ ఆ రోజు చెప్పినటువంటివి జరిగిపోవాలి. జరిగిపోతే కదా నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. ఇదంతా కూడా యజ్ఞం గురించి చెప్తున్నాను నేను. తెలిసి చేయుట, తెలియకుండా చేసేది యజ్ఞము కాదు. అందుకే సైన్స్ ఈజ్ ఏ యజ్ఞ. ఇంచేత సైన్స్లో నువ్వు ఏ స్టెప్ తీసుకున్నా కూడా అదే తెలిసి చేస్తావు. ఎక్స్పెరిమెంట్, అబ్జర్వేషన్, ఇన్ఫరెన్స్. ఇన్ఫరెన్స్ మారుతుంది తప్ప ఎక్స్పెరిమెంట్, అబ్జర్వేషన్ మారదు. ఇన్ఫరెన్స్ నీకున్నటువంటి అంతర్దృష్టితో మారుతూ ఉంటుంది, నీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్తో మారుతూ ఉంటుంది. వాడికి బొటానికల్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, వాడు ఇచ్చే ఇన్ఫరెన్స్ ఎప్పుడు కూడా వృక్ష సంబంధమైనటువంటి ఇన్ఫరెన్స్ అవుతుంది. వాడు జువాలజిస్ట్ అనుకోండి, వాడిచ్చే ఇన్ఫరెన్స్ దేని మీద ఆధారపడుతుంది అంటే ప్రాణుల మీద, వాటి మీద. వాడు ఫిజిసిస్ట్ అనుకోండి, మెటీరియల్ సైన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ అబ్జర్వేషన్ మారదు, ఇన్ఫరెన్స్ మారుతుంది. ఇది యజ్ఞము. ఇది గ్రూప్గా చేస్తే మొదలెట్టాననుకోండి మహాయజ్ఞము అంటాం. ఒకడు చేస్తే యజ్ఞము, చాలామంది చేస్తే మహాయజ్ఞము. ఈ మహాయజ్ఞం ఏం చేస్తుంది? సోషల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. సొసైటీకి పనికొచ్చేదే కదా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ అవుతారు, వాడికి ఒక్కడికి లాభం అవుతే అసలు చెయ్యం, చేస్తావా? ఒకడు కోటీశ్వరుడు అవటానికి కంపెనీ పెట్టుకుంటే వాడి కంపెనీ ఫ్లరిష్ అవ్వదు, కానీ వాడు కోటీశ్వరుడు అయిపోతాడు. కానీ ఎందుకు వాడు కోటీశ్వరుడు అవుతాడు? దాని మీద కొన్ని లక్షల మంది జీవిస్తారు కనుక. కొన్ని లక్షల మంది దాని మీద జీవించకుండా వాడు కోటీశ్వరుడు అవగలడా? ఒక్కడిని చూపించండి, ఒక్క కోటీశ్వరుడిని ప్రపంచంలో మీరు చూపించండి. వాడు ఎందుకు కోటీశ్వరుడు అయ్యాడంటే వాడు ఒక్కడు కోటీశ్వరుడు అయిపోయాడు, కానీ వాడి వల్ల ఎవరికి ఏ లాభమో కలగలేదు. ఈజ్ ఇట్ పాసిబుల్? చేత కోటీశ్వరుడు ఎవడవుతాడు? వాడి వల్ల ఇతరులకు ఉపయోగపడితే అది మహాయజ్ఞము. అంటే నీ నాలెడ్జ్ ఇతరులకి కూడా ఉపయోగపడేటట్టు నువ్వు చేయగలిగినప్పుడు. ఇప్పుడు సైన్స్ మీద అంత యావ ఎందుకుంది? ఓ సైంటిస్ట్ ఏది కనిపెట్టినా మొత్తం సమాజానికి ఉపయోగపడుతుంది. ఏ సమాజానికి? మానవులకు. క్రిస్టియన్స్కే, ముస్లిమ్స్కే, హిందూస్కే, దళితులకే, బ్రాహ్మిన్స్కే, క్షత్రియులకే అనేటటువంటి మూర్ఖత్వం ఏం లేదు సైన్స్ దగ్గర. ఏ సైంటిస్ట్ ప్రపంచంలో ఏది కనిపెట్టినా కూడా అది ఎవరికి ఉపయోగపడుతుంది? అందరికీ ఉపయోగపడుతుంది. అలాంటి పరంపర మీరు ఏదైనా చేయగలిగితే దాన్ని మహాయజ్ఞము అంటాం. ఎలాంటి మహాయజ్ఞాలు మన ఋషులు కనిపెట్టారు? నిద్ర లేవగానే సంధ్యావందనం చేసుకున్నారు. సంధ్యావందనాన్ని అందరూ కలిసి కదా చేయాలి, కలిసి చేస్తే మహాయజ్ఞము. ఆహారం తీసుకోవటం యజ్ఞ ప్రక్రియ. ఎప్పుడు మీరు ఆహారం తీసుకున్నా అది యజ్ఞ ప్రక్రియ అవుతుంది. మహాయజ్ఞ ప్రక్రియ ఎప్పుడవుతుంది? కలిసి ఆహారం తీసుకుంటే. అంచేత యజ్ఞం చేయటం గొప్పదా, మహాయజ్ఞం చేయటం గొప్పదా అంటే ఏది గొప్పది? ఖచ్చితంగా మహాయజ్ఞం. ఇంచేత మహాయజ్ఞము చాలామందికి ఉపయోగపడుతుంది. సైంటిస్ట్ యజ్ఞం చేస్తాడు, బిజినెస్ మ్యాన్ మహాయజ్ఞం చేస్తాడు, తేడా అర్థమైంది? ఆ సైంటిఫిక్ ప్రిన్సిపల్సే. ఎవడో ఒకడు ఫ్యాన్ బ్లేడ్ ఇలా పెడితే చాలా బాగుంటుంది అని యజ్ఞం. యజ్ఞం అంటే తెలిసి చేస్తాడు వాడు, దాన్ని ఇలా బెండ్ చేస్తాడా? అర్థమవుతుందా ఎగ్జాంపుల్? దానివల్ల గాలి చాలా బాగా వేస్తోంది అంటాడు, పేటెంట్ తీసుకుంటాడు. ఎంత ఇస్తాడు పేటెంట్ తీస్తే వాడికి? అని ఇంకోటి ఏం చేస్తాడు? ఆ జ్ఞానాన్ని 10 మందికి ఉపయోగించేట్టు ఒక బ్లేడ్ ఫ్యాక్టరీ పెడతాడు, ఫ్యాన్ బ్లేడ్స్ ఫ్యాక్టరీ పెడితే ఏమవుతుంది? ఇప్పుడు మహాయజ్ఞం అయింది అది. అంచేత ఋషులు అందజేసినటువంటి ఆ యజ్ఞాన్ని, ఎన్ని రకాలైనటువంటి యజ్ఞాలు ముందు మనం తెలిసి చేస్తాము మనం ఒక్కళ్ళ కోసమే అంటే పౌర్ణమాసి, అమావాస్య, 6 పశుబంధ యజ్ఞాలు, అగ్నిష్టోమ యజ్ఞము, వాజపేయ యజ్ఞము. వాజపేయ యజ్ఞం తర్వాత చేసేది శతకృతం అనేసరికి మహాయజ్ఞం అవుతుంది. ఇంకది ఆ మహాయజ్ఞము రాజసూయంగా పరిణితి చెందుతుంది. ఆ రాజసూయము అశ్వమేధంగా పరిణితి చెందాలి. అంటే మరి మాకేం లాభం రావటం లేదు మాస్టరు? ఈ లాభం ఎలా వస్తుంది? తెలిసి చేస్తేగా. స్టెప్స్ ఎందుకు చేస్తున్నామో తెలిస్తేగా. కానీ స్టెప్స్ తెలియకపోయినా, బ్లేడ్ అన్ని డిగ్రీల్లోనే ఎందుకు వంచాలి అని తెలియకపోయినా, చెప్పింది చెప్పినట్టు చేస్తే అది బాగానే పనిచేస్తుంది. ఇంకొంచెం వండుతాం, అందంగా లేదు ఇది, ఏంటి ఇలా ఉంది ఏంటి బ్లేడ్, ఇలా ఉంచామనుకో యూ షేప్లో, అంటే ఏమవుతుంది? వచ్చే గాలిపోతుంది. మరి అక్కడ మహాయజ్ఞంలో మీరు మీ స్వంత ఆలోచనలు పెట్టకూడదు. ఇంకా ఏం చేయాలి? ఏ విధంగా చెప్పబడిందో ఎస్ శాస్త్రవిధి ముసృజ వర్తతే, ఎవడోతే శాస్త్ర విధానాన్ని వదిలేసి చెప్పినట్టు చేయడో ఏమవుతాడు? వాడు ఫినిష్ అయిపోతాడు అన్నాడు. అంచేత ఈ అశ్వమేధ యజ్ఞములో మహాయజ్ఞం అంటే అర్థమైంది కదా. మహాయజ్ఞం అంటే ఏం చెప్పాను నేను? మనకి ఇదంతా ఓ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఎ మహాయజ్ఞ. కానీ తెలిసి ఏం చేస్తున్నాం ఇక్కడ మనం? ఆ తెలిసినది ఇతరులు చేస్తున్న దాని యొక్క రెపిటిషనేనా? టీజేపీఎస్ కాలేజీ ఉంది, హిందూ కాలేజీ ఉంది, ముస్లిం కాలేజీ ఉంది, క్రిస్టియన్ కాలేజీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ కాలేజెస్ అన్నీ రెపిటిషనే, సేమ్ సిలబస్. పేరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ అంటాం, లేకపోతే ఆంధ్ర ముస్లిం కాలేజీ అంటాం, లేకపోతే హిందూ కాలేజీ అంటాం, అంతా చెప్తాం. కానీ అక్కడ బీఎస్సీ డిగ్రీలో ఏం చెప్తాం? సేమ్ సిలబస్. పేర్లు మారుతాయి, కానీ పేర్లు మారేసరికల్లా వీడు మావాడా వాడువాడా అనుకుని కొట్టుకు చూస్తున్నాం. బాహ్య జగత్తులో కూడా ఇప్పుడు వచ్చే ఈ యుద్ధాలన్నీ కూడా వాడు క్రిస్టియనా, ఇది ఇస్లాం మీద జరుగుతోందా, ఇది హిందువుల యొక్క పన, హిందువైనా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా చెప్పే విద్య ఒకటే, చెప్పే భావం ఒకటే, ఆధ్యాత్మీయత ఒకటే, జీవించే విధానం ఒకటే, అందరి శరీరాలు ఒకేలాగా పనిచేస్తాయి. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలంటే క్రిస్టియన్ హార్ట్కి వేరే రకమైనటువంటి సర్జరీ, ముస్లిం హార్ట్కి వేరే రకమైనటువంటి సర్జరీ, హిందూ హార్ట్కి వేరే రకమైనటువంటి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు అని నా నమ్మకం. అంటే నువ్వు బయట ఎంత గగ్గోలెత్తినా హిందూ హార్ట్ అయినా ఇస్లామిక్ హార్ట్ అయినా క్రిస్టియన్ హార్ట్ అయినా ఒకటేగా. కానీ ఏమైంది, అవి వేరు వేరు అయిపోయాయనేటువంటి భావనతో కొట్టుకుచేస్తున్నావు. అంటే ఆ మాత్రం యజ్ఞ విధానం కూడా మనకి తెలియటం లేదు, ఆ మాత్రం జ్ఞానము కూడా మనకు ఉండటం లేదు. దానికి ఎంత పెద్ద పెద్ద పేర్లు చెప్పేసి మనుషుల్ని ఊపేస్తూ ఉంటే, ఆ మనుషులు ఊగిపోతూ ఉంటే, ఇది తెలిసిన్నటువంటి మనము కనీసం మనుషులకి ఇది చెప్దాము అని ఎప్పుడైతే చెప్పారో, ఈ యజ్ఞము కాస్త దేనిగా మారుతుంది, మహాయజ్ఞముగా మారుతుంది. చెప్తే ఇంకోళ్ళకి చెప్పాలి అంటే ముందు మన ఇంట్లో వాళ్ళకి చెప్పాలిగా ఇది అని. ఓ సినిమా చూసి వస్తే డిస్కస్ చేసుకొని కొట్టుకుని చేస్తారా. నా బాహ్య గుర్తు సెకండ్ షోకి వెళ్ళిన తర్వాత ఒక సినిమాకి మేము వచ్చాం, పొద్దున్న వరకు డిస్కస్ చేసుకుంటూ కూర్చున్న తర్వాత అర్థమైంది రేపు రాత్రి అంతా మేము నిద్రపోలేదే అని. కానీ ఈ విషయాలు డిస్కస్ చెయ్యం, మాట్లాడం. ఎవరైనా అడిగారనుకో నీకు అర్థం అవుదులే అంటే రెండున్నాయి అక్కడ, వీడికి అర్థం కాలేదేమో చెప్పలేము, అర్థమవుతే అసలు దాన్ని అలా వదిలేలేము. అంచేత ఏం చేసాం, యజ్ఞము నుంచి ఒక గ్రూప్గా ఫామ్ అయినప్పుడు మహాయజ్ఞం అవుతుంది. కానీ మహాయజ్ఞం ఎంతమందికి వెళ్ళగలుగుతుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే, లేకపోతే ఆ విధి విధానాన్ని నేర్చుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వగలం. ఇప్పుడు బయోకెమిస్ట్రీ గురించి చెప్పాలి అంటే బయోకెమికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఫిజిక్స్ గురించి చెప్పాలి అంటే ఫిజికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, కెమిస్ట్రీ గురించి చెప్పాలంటే కెమికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మొత్తము సమాజానికి ఆ దృష్టి ఇవ్వగలిగేటటువంటి అద్భుతమైనటువంటి యజ్ఞము అశ్వమేధం. అంటే అది ఏం చేస్తుందన్నమాట, అసలు ఒక స్టెప్ అప్ అన్నమాట ఈ జ్ఞానము. అసలు అందరిది సమ్మిళితమైనటువంటి జ్ఞానము, అసలు దీని గురించి మనం మాట్లాడుకో అక్కర్లేదు. ఆ జ్ఞానము ఉంది కనుక రామాయణ మహాభారత భాగవతాలు పుస్తకాలు లేకపోయినా, ఆడియో విజువల్ టెక్నాలజీ లేకపోయినా ప్రతి వ్యక్తికి తెలుస్తుంది. రామాయణం తెలియని కథ తెలియని వాడు ఎవడు ఉంటాడు, ఎవడు చెప్పాడు, మనం జరిపించాం మన పిల్లల్ని ఏదైనా స్కూల్లో, బాబు రామాయణం నేర్చుకో నువ్వు, మహాభారతం నేర్చుకో. ఇంకా ఇప్పుడు తెలియని వాళ్ళు తయారవుతున్నారు ఇప్పుడు. కానీ ఇప్పటికీ మీరు విలేజెస్కి వెళ్ళిపోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఉచ్ విలేజ్, తమిళనాడులో విలేజా, నార్త్ ఇండియాలోనే విలేజా, షట్చక్రాల గురించి మనకంటే చాలా బాగా చెప్తారు వాళ్ళు. కావాలంటే అడిగి చూడండి, మీరు తత్వాలు పాడుతూ ఉంటారు తల్లులు ముసలాళ్ళు, ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంటుందో. చాలాసార్లు నన్ను అక్కడ అడిగారు మన కాకువాయిలో, నాకు 20-30 నిమిషాలు పట్టింది అసలు దాన్ని డికోడ్ చేసుకోవటానికి. వెంకటేశ్వరం చెప్పిన మాటలు ఇప్పటికీ వెంకటేశ్వరం చెప్పింది చాలామందికి తెలియదు, విలేజెస్లో అడగండి చెప్తారు వాళ్ళు దాని అర్థం ఏంటో. అంటే ఏం జరిగిందనమాట, అక్కడ అశ్వమేధ యజ్ఞం జరిగింది. అశ్వమేధ యజ్ఞం అంటే అర్థమవుతుంది కదా, ఈ జ్ఞానము వీడిది వాడిది వాడిది అని కాదు, అందరిది. టెలిఫోన్ ఎలా ఆపరేట్ చేయాలి, పిహెచ్డీలో చేరిన రోజు నేను మొట్టమొదటిసారి నా జీవితంలో టెలిఫోన్ ముట్టుకున్నాను. ఎంగేజ్డ్ సౌండ్ వస్తూ ఉంటే రింగ్ అనుకున్నాను నేను. ఈ కాలంలో పిల్లల్ని అడగండి, వాళ్ళు సెల్ ఫోన్స్ కూడా కొట్టేస్తారు వాళ్ళు. ఏమైంది ఇప్పుడు, అశ్వమేధ యజ్ఞం అయింది అది. అశ్వమేధం అంటే అర్థమవుతుంది ఇప్పుడు ఏంటో, అసలు మామూలు వ్యక్తుల ఆలోచన స్థాయినే ఆ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. అంతా మాయ, జగన్ మిథ్య, ఏముందిలే, ప్రారంభవశాత్తు జరుగుతుందిలే, మనం పూర్వజన్మలో చేసుకున్నది ఈ జన్మలో వస్తుంది అని ఈ మాట అననివాడు ఎవడైనా ఉంటాడా, ఉంటాడా ఎవడైనా? మరి జ్ఞానం ఎలా వెళ్ళింది వాళ్ళకి, భాష వేరు. నార్త్ ఇండియాలో కూడా ఇలాగే మాట్లాడుకుంటారు వాళ్ళ భాషలో, తమిళనాడులో వాళ్ళ భాషలో మాట్లాడుకుంటారు, ఇక్కడ ఆ భాషలో మాట్లాడుకుంటారు. కానీ భావము సమన్వయముగా అందరికీ ఒకేలాగా వెళ్ళగలిగేటట్టు చేయటము అశ్వమేధ యజ్ఞం. అంచేత ఈ అశ్వమేధ యజ్ఞం ఎందుకు మనం ప్రయత్నిస్తున్నాం, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటిది కేవలము ఒక గురువుకి సంబంధించినటువంటి విద్య కాకుండా ప్రతి ప్రాణికి సంబంధించినటువంటి విద్యగా మారాలి. మారాలి అంటే ఏం చేయాలి? దానికి మనం కర్మకాండాలు కొన్ని చెప్తున్నాను. దాన్ని ప్రయాజ, యాజ, అనుయాజ అని మూడు భాగాలుగా చేస్తాం. బిఫోర్ ది యజ్ఞ, త్రూ ది యజ్ఞ, ఆఫ్టర్ ది యజ్ఞ. పెళ్ళికి ముందు చేసేటటువంటి పనులు వేరు, పెళ్ళిలో చేసేటటువంటి పనులు వేరు. పెళ్ళి అయిపోయిన తర్వాత అసలుంది, ప్రతి పండుగ టెన్షనే. ఇదివరకు ఆ పండుగ వస్తే చాలా ఆనందంగా ఉండేది, ఇప్పుడు పండుగ వస్తుందంటే టెన్షన్. పెళ్ళయ్యాక అమ్మాయికి పెళ్ళి అవ్వలేదో అని ఒక గొడవ ముందు. అనుయాజ, ఏదో కాళ్ళు అడిగారు, తిరిగారు, శుభలేఖలు వేయించారు, వీడియోలు తీయించారు, అన్నీ తీయించారు, పెళ్ళి చాలా బాగా జరిగింది అన్నారు. కానీ ఎవడో పెళ్ళిలో ఒకడు ఉంటాడు, స్వీట్ బాగాలేదండి, వాళ్ళ పెళ్ళిలో స్వీట్ బాగా జరిగింది, వీడు ఆ పెళ్ళికి ఎందుకు వెళ్ళాడో మనకి తెలియదు. అది మళ్ళీ అడిగితే చాలా ప్రమాదాలు వస్తాయి, మరి అడిగితే గొడవలు రావేమో. ఏమయ్యా నీ పని ఇదేనా, ఆ పెళ్ళిలో వెళ్ళి స్వీట్స్ తింటాం, ఈ పెళ్ళిలో వెళ్ళి స్వీట్స్ తింటాం. సరే, ఆ రెండు రోజులో మూడు రోజులో, ఇదివరకు అయితే ఐదు రోజులు పెళ్ళి ఉండేది, ఇప్పుడు ఐదు పూటలు కూడా ఉండవు. ఐదు పూటలు ఎక్కడ ఉంటుంది? సరే, ఏదో ఒకటి పెళ్ళి అయిపోయింది. కానీ ఆ ఒక పూట జరిగే పెళ్ళికి మీరు ఎంత ఖర్చు పెడతారు? కానీ అశ్వమేధ యజ్ఞానికి మనం ఎంత ఖర్చు పెట్టగలం? ఉండండి మాస్టర్, అడుక్కుంటాం మేము, చందాలు ఇస్తే ఇస్తాం, చందాలు రాకపోతే ఏమో. అంటే ఏంటి అక్కడ నేను చెప్తున్న భావన, ఒక కూతురు పెళ్ళి పాటి ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక లెవెల్కి తీసుకొచ్చేటటువంటి యజ్ఞం మనకి అనిపించటం లేదు. ఎందుకంటే ఆ స్థితిలో లేము కనుక, అంతకంటే ఏం లేదు. ఉంటే మనం చెప్పక్కర్లే అది. కానీ లేకపోతే ఏం చేసుకోవాలి? ఆ స్పిరిట్ తెచ్చుకోవాలి, ఎలా చేస్తాము, ఏమి చేస్తాము అని. సరే, పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోగానే వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, బాగా జరిగింది అనుకునేవాడు, బాగా జరిగితే ఏం లేదురా, వాడి పెళ్ళి బాగా జరిగింది అనుకుంటారు, అయిపోతుంది. కానీ తర్వాత పెళ్ళి అయ్యాక ఉంది అసలు గొడవ. ఆ గొడవ ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది? జీవితాంతం కంటిన్యూ అవుతుంది. అవుతుందా అవదా? గొడవ కాకపోతే ఇంకోటి, నేను గొడవలనే నేను అంటేనే, ఏదో అల్లుడికి ఉద్యోగం బాగా రాలేదనో, లేకపోతే అల్లుడికి ప్రమోషన్ రాలేదనో, లేకపోతే అమ్మాయికి పిల్లలు పుట్టడం మొదలవలేదనో, పిల్లలు పుట్టడం మొదలెట్టాక, ఇవంతా ఏంటి? అనుయాజ. అంచేత అశ్వమేధ యజ్ఞం మూడు రోజుల పాటే జరగచ్చు. కానీ ఆ మూడు రోజులు ముందు మీరు ఏం చేశారు, దాని తర్వాత మీరు ఏం చేయబోతున్నారు అన్నది ఇస్ మోర్ ఇంపార్టెంట్. అంచేత యజ్ఞము, మహాయజ్ఞము, అశ్వమేధ యజ్ఞము. ఇంతకీ అశ్వమేధ యజ్ఞంలో మనం ఏం చెప్పబోతున్నాం? ఒక ఐడియాలజీ మనం చెప్పబోతున్నాం. ఏమిటి మనం చెప్పబోయేటటువంటి ఐడియాలజీ అంటే, ఒకప్పుడు మన అందరి ఆత్మలు ఒకటే, మన బుద్ధి ఆ సవితాశక్తిని చేత ప్రచోదన చెంది మనం సన్మార్గం వైపు వెళ్ళాలి అని నేను ఒక ఋషి అనుకోవటం కాదు, మీరందరూ కూడా అనుకోండి. ఎవరందరూ అనుకోవాలి? మొత్తం మానవ శరీరధారులు ఎవరైనా సరే అనుకోండి. అది మొదటిది చెప్పే కాన్సెప్ట్, యూనివర్సలైజ్ చేస్తున్నది. ఈ అశ్వమేధ యజ్ఞం చేయించటానికి ఈ ప్రయాజ ఎన్ని జన్మల నుంచి మొదలెట్టారు గురుదేవులు? ఇది చెప్పడానికి. రామకృష్ణ పరమహంసగా చేసిన సాధన తర్వాత ఆయన స్పష్టంగా చెప్పాడు, నేను గాయత్రి మంత్రాన్ని సర్వజనీనం చేయటానికి. అంటే ఎన్ని జన్మలు బట్టి వాళ్ళు ప్లాన్ వేస్తున్నారో, ఈ అశ్వమేధ యజ్ఞానికి మీకు అవగాహన ఉంటే మీరు మీసాలు తిప్పుకోవచ్చు. ఖచ్చితంగా మీరు కూడా అన్ని జన్మల నుంచి దీనికి రెడీ అయి ఉంటారు, లేకపోతే అశ్వమేధ యజ్ఞం మీ వరకు రాదు. మీరు అదే అర్థం చేసుకోండి. యు హ్యావ్ బీన్ గివెన్ ఏ ఛాన్స్. అందరికీ వచ్చిందా ఈ అవకాశం? చెప్పండి అయ్యా బాబు, అశ్వమేధ యజ్ఞం వచ్చిందా అందరికీ? రాలేదు కదా. మీ వరకు ఎందుకు వచ్చింది? ఆ గురు సత్తాతో మీరు లింకప్ అయి ఉన్నారు కనుక. ఎన్ని జన్మలు బట్టి? చాలా చాలా జన్మలు బట్టి. ఇంకా మీకు తర్వాత టైం దొరికితే, మీరు టైం తెప్పించుకోగలిగితే, నా చేత చెప్పించుకోగలిగితే, జంతు స్థాయిలో మనం ఉన్నప్పుడు, ఇంకా మానవ శరీరధారణం కానప్పటి నుంచి కూడా ఈనాడు ఉన్నటువంటి గురు పరంపరతో మనకి సంబంధం ఉంది. అప్పుడు మనము జంతువులుగా ఉన్నప్పుడు ఈనాటి గురువులు సాధారణ మానవులుగా ఉండేవారు. సాధారణ మానవులు కోయేవాళ్ళు పెద్ద, ఇప్పుడున్నటువంటి స్థాయిలో వాళ్ళు లేరు వాళ్ళు. ఈ పరంపర, ఏవం పరంపరా ప్రాప్త మిమం రాజర్షయో విధు, ఈ పరంపరతో రాజర్షులకు తెలుస్తుంది ఇది. అంచేత ఇవాళేదో మీరు అశ్వమేధ యజ్ఞం చేయటానికి స్పెషల్గా మీకు ఛాన్స్ వచ్చింది అనేటటువంటి భ్రమ మీకు ఉండకూడదు. యు హ్యావ్ ఎ రైట్ ఫర్ ఇట్. కానీ మీరేం చేస్తున్నారు? ఉపయోగించుకోలేకపోతున్నారు. నేనేం చేసేది దానికి? మీకు అర్థం అవుతే ఈ 60 రోజులు అన్ని పనులు మానుకుని చేయగలిగేటటువంటి స్థాయిలో ఉన్న అమ్మాయి పెళ్ళవుతే ఏం చేస్తున్నావు? అది ఎందుకు ఇక్కడ చేయలేకపోతున్నావు? దీనికి ఎన్నాళ్ళ బట్టి మీరు రెడీ అవుతున్నారు? ఎన్నాళ్ళ బట్టి మీ ఉద్దేశం? కొన్ని జన్మల బట్టి. అశ్వమేధ యజ్ఞం లాంటిది, ఈ అశ్వమేధ యజ్ఞము నేను అందుకు అంత గొడవ పడుతున్నది అంటే, మీరు కేవలము ఈ మాటలు వినటానికేనా ఈ అశ్వమేధ యజ్ఞంలో పాలు పంచుకోవటానికి మీకు అర్హత ఉందని మీరు పుట్టారు? ఈ మాటలు వినటానికైనా పుట్టారు, లేకపోతే చేయటానికి పుట్టింటారా? ఖచ్చితంగా మీకు గ్రూప్ ఉండి ఉంటుంది కదా. కానీ ఆ గ్రూపును కాంటాక్ట్ చేయటానికి ప్రారంభ పురాకృత కర్మలు మనకి కంట్రోల్లో లేవు కనుక వెబ్సైట్ డెవలప్ చేశారు ఋషులు. దాన్ని ఎప్పుడైతే అశ్వమేధ యజ్ఞం అయిపోతుందో వెబ్సైట్ ఫినిష్ అయిపోతుంది. ఇంచేత దీని గురించి మనం చెప్పాలి, నువ్వు మాత్రమే చెప్పాలి, ఇంకోళ్ళు చెప్తే వినరు. కార్మిక్ లింక్స్ అలాగా, పెళ్లి జరుగుతోందని తెలుసు స్నేహితుడికి, కానీ వీడేం చేశాడు తొందరలో? కార్డ్ ఇవ్వలే. నాకు తెలిసి 90% ఆ స్నేహితుడు పెళ్ళికి రాడు. వస్తాడా? తర్వాత మళ్ళీ తిడతాడు. లింక్స్ ఏం పోవు, కానీ యజ్ఞానికి రాడు. అదే ఇక్కడ జరగబోతోంది. అంచేత మీరేం చేయాలి? యు కాంటాక్ట్ అంటే ఏం చేస్తున్నాం మనం? అప్పుడే ఎన్ని రోజులు అయిపోయింది అశ్వమేధ యజ్ఞానికి? ఎంత మొత్తుకుంటున్నానో మీకు తెలుస్తుంది. 16 సెప్టెంబర్ నుంచి నేను మొత్తుకుంటూ ఉంటే ఎన్ని రోజులు వేస్ట్ అయిపోయాయి చూసుకోండి మీరు. కానీ మీరు ఏం చేస్తున్నారు? కొత్త ప్రారంభాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. అవకాశము ఉండి అశ్వమేధ యజ్ఞానికి మీ కాంటాక్ట్లో ఉన్నటువంటి వ్యక్తులకి మీరు చెప్పలేకపోతే, మరి చెప్పలేకపోవటానికి కారణం ఏంటి అంటే యజ్ఞ ప్రక్రియ ఇక్కడ కరెక్ట్గా జరగటం లేదు. ఇక్కడ అంటే ఎక్కడ? ఏ ఆధ్యాత్మిక సంస్థలో కూడా జరగటం లేదు. నాకు ఎంత బాధ ఇస్తుంది అంటే, అసలు ఈ అశ్వమేధ యజ్ఞ ప్రక్రియ అన్ని ఆధ్యాత్మిక సంస్థల్లోనూ నిద్రలేచి వాళ్ళు లేచిపోయి ఒక తరంగంలాగా వచ్చి ఉంటే అసలు ఎలా ఉండేది భారతదేశ స్థితి ఆలోచించుకోండి. అశ్వమేధ యజ్ఞం చేయాలి. అరవిందో సొసైటీ వాళ్ళు ఎస్ అన్నారు, రామకృష్ణ మిషన్ వాళ్ళు ఎస్ అన్నారు, సత్యసాయి ఎస్ అన్నాడు, ఏమై ఉండేది? నేను అమలాపురం టు అనంతపూర్ అని ప్లాన్ చేశాను ఈ పుస్తకాలన్నీ కొట్టినప్పుడు. అమలాపురం నుంచి స్టార్ట్ చేశాను. అనంతపూర్ ఎందుకు? పుట్టపర్తికి దగ్గర, అది ఆటోమేటిక్గా ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. చెప్తే ఇన్వాల్వ్ అవుతాడు. వాళ్ళకి అహంకారాలు ఏమి ఉండవు. వీళ్ళకి చెప్పడానికి కోపం, కోపం కాదు. సత్యసాయి బాబా దిగాడు అనుకోండి, ఆర్గనైజర్స్ ఎవడు ఉంటాడు అక్కడ? మరి మన అహంకారం ముఖ్యంగా. ప్రశ్న ఏంటి అంటే మనం ఇన్వాల్వ్ చేయగలమా? నేను చాలా ట్రై చేశాను మొన్న కూడా, నిన్న కూడా కన్వీనర్తో, కుదరలేదు అంటే నేనేం చేయగలను, ఎందని చేయగలను? ఎందుకంటే యజ్ఞ నాకు కాదు కావాల్సింది, మహాయజ్ఞ మీకు కావాలి. అంటే మీకు నాకులో ఏంటి తేడా? నేను చెప్పేది నేను వేరు మీరు వేరేనా? మహాయజ్ఞ అంటే మన అందరం కలిసి చేయాల్సింది. యజ్ఞము అంటే నేను ఒక్కడిని చేయాల్సింది, నేను ఒక్కడిని చేసేది ఇంకా పనికిరాదు. అది మహాయజ్ఞం అవ్వాలి, మనం అందరం కలిసి చేయాలి. ఎలా చేస్తాం? ముందు అసలు ఈ విషయాన్ని మనం చెప్తే మనుష్యులకి, దానికేంటి అసలు విషయం చెప్పకుండా ఈ స్విచ్ నొక్కితే చాలయ్యా గాలి వస్తుంది. గాయత్రి మంత్రం మీరు రోజుకి 3 సార్లు చేసుకోండి, 3 మాలలు చేసుకోండి. మనకు తెలుసు కదా దాని పవరు. దాని పవరు సంపూర్ణ విశ్వానికి అందజేయాలని ఎప్పటి నుంచి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు, అది మీకు అర్థం అవటం లేదు. ఇవాళ జరిగే అశ్వమేధ యజ్ఞం 3 రోజులు చూస్తున్నారు తప్ప, ఎన్ని జన్మల బట్టి ఆ గురు పరంపరతో సంబంధం ఉండటం వల్ల మీకు అవకాశం వచ్చిందో తెలియటం లేదు. కానీ ఇప్పటికే ఎప్పుడు మిస్ అవుతుంది పెళ్ళికి? లాస్ట్ మినిట్లో చేసిన ఏర్పాటైనా పనిచేస్తుంది, పనిచేయదా? ఇక్కడ అంతే, మీరు ఆ చివరి రోజు చేసినా పర్వాలేదు. కానీ ఇప్పటి నుంచి మీరు ఎందుకు ప్రణాళికాబద్ధంగా వెళ్ళలేరు? రెండవది ఏం చెప్పాను నేను, 5 రూపాయలు పక్కన పెట్టమనండి మినిమం. ఇంకా ఎక్కువ పెట్టించగలిగితే పెట్టించండి. అశ్వమేధ యజ్ఞం లోపల అమ్మాయి పెళ్ళికి మనం ఎక్కడెక్కడి నుంచో అప్పులు చేసి కూడా చేస్తాం కదా. మన హార్ట్ ఎంత ఉన్నది అది మీరు నిర్ణయించాలి, నేను కాదు నిర్ణయించాల్సింది. మినిమం 5 అని ఎందుకు చెప్పాను అక్కడ? మనకున్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, మనకున్నటువంటి 5 కర్మేంద్రియాలు, మనకున్నటువంటి 5 ఉపప్రాణాలు, ఇవన్నీ కూడా నేను ఆ సవితాశక్తికి ధారబోస్తున్నాను. యూ యూటిలైజ్ మీ, నన్ను నా శరీరం. అదే కదా సాయి 2 రూపాయలు అడిగేవాడు అంటే ఆయన 2 రూపాయలు అడిగేవాడా? కానీ మనం 2 రూపాయలు ఎందుకు ఇస్తున్నాం? ఆ భావంతో ఇస్తున్నాం. ఆ భావన చెప్పండి వాళ్ళకి, ఇదయ్యా అక్కడ చెప్తుంది పంచ పంచ హృషీక దేహ మనశ్చతుష్క. ఎక్కడిది శ్లోకం? ఎక్కడో విన్నట్టుంది. మరి అదేదో చూడాలి, అది ఎందుకు అక్కడ పెట్టామని. ఎక్కడ ఎలా మిమ్మల్ని మోటివేట్ చేయాలో నాకేం అర్థం కావటం లేదు. నన్ను ఏం చేయమంటారు మీరు? నాకు కెమిస్ట్రీ క్లాస్లోనే అదే గొడవ వస్తుందండి. అంచేత డోంట్ వరీ, నాకు అలవాటు పడిపోయానేమో, అనేక జన్మల నుంచి ఇదే మోటివేషన్కి అలవాటు పడ్డానేమో నేను, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఈ 60 రోజులు కనుక మీరు చాలా జాగ్రత్త, కానీ మళ్ళీ కామన్ సెన్స్ ఉపయోగించుకోండి. మాస్టర్ మీరు చెప్పామని మేము చేసేసామంటే మీకు ఆఫీసులో కానీ అక్కడ కానీ ప్రాబ్లం వస్తే నేనేమి చేయలేను. రోజులు అలా ఉన్నాయి. మనం బొట్టు పెట్టుకోవడానికి భయపడుతున్నాం కదా. మనం అంటే నేను కూడా ఉన్నా. నేను కాలేజీలో ఇది చెప్పనని నేను అనేకసార్లు చెప్పా. ఇప్పటికీ కూడా కాలేజీలో నేనేం చేస్తున్నానో తెలియదు చాలామందికి. అంత ఘోరమైన నిద్రలో ఉంటారు మనుషులు. ఈవెన్ టుడే ఇవేమీ తెలియదు కాలేజీలో. ఈ అశ్వమేధ గందరగోళం ఉంది, ఇదంతా ఉంది, మీ ఇలా చెయ్యండో అని మొత్తుకుంటున్నానా? కాలేజీలో ఏమి ఉండదు అంతే. మీరు అలాగే జీవించండి. కాలేజ్ మీరు పనిచేస్తున్న చోట మీరు చెప్పాలని, కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాగా. అక్కడ కూడా ఆవేదన కాదు, కావాల్సిందే ఆచరణ. ఎలా ఆవేదన? ఎందుకు అంటే ఆచరణ చేయించటానికి. ఆచరణలో లేనటువంటి ఆవేదన ఎందుకు పనికిరాదు. ఇంకా ఏం చేస్తున్నట్టే మిమ్మల్ని చేయగలిగేది కూడా చేయలేకుండా దిగజారుస్తుంది. చేత ఆవేదన కాదు, ఇంత టైం వేస్ట్ అయిపోయింది, మాకు ముందే తెలిసి ఉంటే ఏమయ్యదు, ఏమి అయ్యింది కాదు. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. తెలిసాక మనం ఆచరించలేదే, మరి అది తప్పు, అది ఖచ్చితంగా తప్పే.